లెక్చర్ కంటిన్యూ చేసేదా ఈ విధంగా సరే అవుతాయి. ఇది ప్రాబ్లం కష్టం మధ్యలో. జన్మ శతాబ్దిని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. మనము పుట్టాము, గురువులు పుట్టారు, తేడా ఉంది వాడికి. గురువులకి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, మనం కూడా గురువులతో ఎప్పుడు పుట్టారో అప్పుడప్పుడు పుడుతూనే ఉంటాము. మీ గురువుతో మీరు ఎప్పుడు పుట్టారు అంటే అర్థం, వారి ముందు కూడా మీరు ఆయనతో పుట్టే ఉన్నారు. కండిషన్ అది. ఎందుకంటే ప్రకృతిలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొత్తం మానవ జాతి అందరూ ఒకే టైంలో పుడతారు. ఇప్పుడు పుట్టారు కదా, ఎంతమంది మానవ జాతి ఉన్నారు, వీళ్ళందరం కూడా ఒక కారణం వల్ల ఇప్పుడు పుట్టాం పృథ్వీలో. పుట్టినప్పుడు వాళ్లతో పాటు వాళ్ళ గురువులు కూడా పుడుతూ ఉంటారు. గురువులు ప్లూరల్ అంటే, ఇప్పుడు మనం పృథ్వీ మీద ఉన్నాము అంటే ఖచ్చితంగా మన గురువులు ఇక్కడ పుట్టి ఉన్నారు కనుక మనం పుట్టాం. అది క్రైస్ట్ కావచ్చు, మహమ్మద్ కావచ్చు, మహావీరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొన్ని పేర్లు చెప్పాను నేను, కానీ మొత్తం మానవ జాతికి ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా మన యొక్క గురువు కూడా పృథ్వీలో ఇప్పుడు ఉన్నాడు. ఇది ముందు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు 21:12 ఎంత సంవత్సరం 2012 మాట విన్నారు కదా,
21:12
చాలా డేంజర్ అని చెప్తున్నారు. మనం దాన్ని అర్థం చేసుకోవటం లేదు. మొట్టమొదటి విషయం మీరు గుర్తించాల్సిందంటే ప్రమాదం ఏమీ లేదు. ఎవడు చావడు గ్యారంటీ. కానీ మీరు అందులో బాధ్యత తీసుకుంటారా తీసుకోరా అన్నది ఇంపార్టెంట్. దానికి నేను ఎలక్షన్స్ గురించి చెప్తాను. జనరల్ గా చెప్తున్నాను, నేను చెప్పిన లెక్కలు కరెక్ట్ గా తీసుకోకండి, కానీ దాని భావం అది. మనం ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ జరిగితే ఎంత ఓట్లు పడతాయి? 30% అంతే కదా. అంటే 70 మంది ఓటు వేయగలరు. రఫ్గా చెప్తున్నాను, దీన్ని మళ్ళా ఎగ్జాక్ట్ గా లెక్క పెట్టగండి. కానీ ఆ 30% జీవించినటువంటి వాళ్ళు లో మన జీవితాన్ని శాసనం చేస్తున్నారు. మనకు తెలియదు కూడా ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు, ఏ పార్టీ వాళ్ళు అవుతారు, మనకు అనవసరం. ఎవరు చీఫ్ మినిస్టర్ ఉన్నా ఏ పార్టీ వాడు ఉన్నా మనం పట్టించుకోం. మన జీవితం బాగానే జీవిస్తోంది కదా, తేడా ఎవరికి వస్తోంది? ఆ పార్టీలో యాక్టివ్ అయి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అంటే వాళ్ళిద్దరూ డిసిషన్ పేపర్లో చూస్తూ ఉంటాం మనం. మనకేం వ్యాల్యూ లేదు. వాళ్ళు ఎవరు చీఫ్ మినిస్టర్ వచ్చినా ఒకటే, మనకి ఎవరు వచ్చినా ఒకటే, మన జీవితం జరిగిపోతుంది. కానీ ఈ పార్ట్లో పవర్ఫుల్ అయ్యి వాళ్ళకి శాసనం వాళ్ళ చేతిలో వస్తుంది. ఇది క్లియర్ గా అర్థమైంది కదా. పరమ పూజ్య గురుదేవులు ఆ మాట చాలా స్పష్టంగా ఒక లెక్చర్ ఇచ్చారు ఆయన. ఎవడు వాడు
కాలనేములు కాకండి, దేవత్వాన్ని వికసింపజేసుకోండి, కాలనేములు కాకండి అని చెప్పి
విన్నారు కదా. మీరు కాలనేములు జోరికి వెళ్ళద్దు. దాని ముందు ఏం చెప్పారు? దేవత్వాన్ని డెవలప్ చేసుకోండి. దాని వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది. అంచేత అందరూ వచ్చేస్తారు, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు అని అనుకోకండి. అర్థమవుతుంది కదా. కానీ అయిన వాళ్ళకి గురువుగా ఇచ్చిన గ్యారంటీ ఏంటి? 4 పాయింట్స్ చెప్పారు ఆయన. మొట్టమొదట మీరు గుర్తవలసింది ఏంటి అంటే, జాంబవంతుడు, కోతుడు. మీకు అది గుర్తొస్తుందా గురువు ఇచ్చిన లెక్చర్? అందరికి ఇచ్చి అందరికీ అర్థం కాదు దేని గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే మీకు నేను చెప్పేది కూడా అర్థం కాదు. ఇది చదువుకోండి రోజు. నాకు చూసింది పెయింటింగ్ ఏంటి పేపర్ ఈ పేపర్ కాదు. ఇది మీ జీవితానికి మీ మేనిఫెస్టో. అందుకు జాగ్రత్తగా చెప్తున్నాను, దేవత్వను వికసింపుకోండి, కాలనేమి కాకండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరికి? మీరు ప్రపంచాన్ని మార్చడానికి నేరవెళ్తున్నటువంటి గురువు. కానీ గురుదేవులు ఏమి ఇచ్చారు? దేవత్వాన్ని మీకు ఇచ్చేశాను. ఎవరికి? ఆ పనిచేస్తున్నాడు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇది జాగ్రత్తగా చదవండి. శాంతిపుంజలో పరమపూజ్య గురుదేవులు మనందరికీ ఇస్తున్నటువంటి స్టాంప్, మీరు దేవతలే. ఇంకా దేవతలైనప్పుడు మీరు ఎలా ఉండాలి? దేవతల్లో ఉండాలి, అంతే కదా. అదే మీరు ఇవాళ నుంచి దేవతలాగా జీవించాలి. కండిషన్ ఏమిస్తున్నారు గురువు గారు? దీనికి ఒక చిన్న జరిగిపోయిన సంగతులను చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. రామకృష్ణ పరమహంస అందరు దేవతల్ని అందరు గురువుల్ని మూడు మూడు రోజుల్లో సిద్ధి ఇచ్చి ప్రపంచంలోకి పెట్టారు. ఈ విషయం తెలుసు కదా, రామకృష్ణ పరమహంస చెప్పిన ఈ విషయం తెలుసా మీకు? లేకపోతే తెలుసుకోండి. వీళ్ళందరినీ పెట్టాక దేవతలందరినీ మూడు మూడు రోజుల్లో పృథ్వీలో పెట్టేశారని, ఒక సైంటిస్ట్ ఏదైనా ఒక టెక్నిక్ పెట్టేశాక మళ్లీ సాధనలు చేస్తారా? దాన్ని ఉపయోగిస్తామా మనం? మనం తప్పు పని ఏంటి అంటే, మీరు మళ్లీ పూజల్లో అవి మొదలెడుతున్నారు. మీకు అర్థం కాలేదు, ఐన్స్టీన్ E=mc² కొనవటానికి కొన్ని సంవత్సరాలు పట్టేవాడు. యాటమ్ బాంబు చేయటానికి హిట్లర్తో పోటీతో మూడేళ్లు పట్టింది వాళ్ళకి యాటమ్ బాంబు తయారు చేయడానికి. ఇప్పుడు మీరు వెతుకెళ్ళి చూస్తే ఆ వస్తువులు కొనుక్కోవచ్చు, ఓ రెండు గంటల్లో యాటమ్ బాంబు తయారు చేసేయచ్చు. ఓపెన్గా ఉంది, ఓపెన్ అది. ఇప్పుడు మళ్ళీ ఐన్స్టీన్ లాగా చదువుకోవాలా మీరు? సాధనలు చేయాలా? చేయకండి, అది ఉపయోగించండి. రామకృష్ణ పరమహంస ఇచ్చిన దేవతలందరినీ నేను మీకు ఇచ్చేశాను అంటే ఇప్పుడు మళ్ళీ పూజలు మొదలెడుతున్నారు, అది పరమ మూర్ఖత్వము. గురువు గారు చెప్పింది ఇంకేంటే, నేను మిమ్మల్ని దేవతలుగా ఇచ్చేశాను అని ఆయన చెప్తూ ఉంటే, కాదంటే నేను మళ్ళీ సాధన చేస్తాను అంటే తప్పు ఎవరిది? అవయ్యా నేను డాక్టర్ని ఇచ్చేశాను అని 5 ఏళ్ళు చదివిన తర్వాత డిగ్రీ ఇస్తారు. ఇంకా మళ్ళీ చదువుతాడు వాడు, ఏం చేయాలి వాడు? డాక్టర్ లాగా పనిచేయాలి. మరి పరమపూజ గురుదేవులు ఓపెన్ గా ఈ మాట చెప్తున్నారు, నేను నీకు దేవతని ఇచ్చేశాను. ఎప్పుడు దేవతలు అవుతారు? డాక్టర్ తీసుకుని యాక్టర్ అయ్యాలనుకోండి, అవ్వచ్చు యాక్టర్, కానీ వాడు డాక్టర్ కాదు. మీకు తెలుసా చాలా మంది డాక్టర్స్ యాక్టర్లే కాదు, పొలిటీషియన్స్ కూడా. ఓకే, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, కానీ వాళ్ళు మందులు ఇవ్వగలరా? ఇంచేత అది తప్పుతుంది. ఇంచేత ఇది గురుదేవులు ఇచ్చినటువంటిది, మీరు నిలబడండి, నేను మీకు దేవతల్ని ఇచ్చేశాను అది అక్కడ చెప్తున్నది. మళ్ళీ మీరేంటి దేవతల్లాగా పూజలు మొదలెడతారు? పని చేయండి. ఎవరిలాగా పనిచేయాలి? దేవతలు చెప్పేది చెయ్యాలి. కానీ దేవతలు అప్పుడున్నటువంటి దేశ కాలానికి అదునైనటువంటి నియమాలు చెప్తారు, మనం అది మర్చిపోతాం. మొట్టమొదటి భారతదేశం గురించి నేను చాలా ఆలోచిస్తాను, మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. థర్టీన్త్ సెంచరీలో కబీర్ దాస్ వచ్చారు. 1248 ఎప్పుడో 13th century పుట్టారు ఆయన. పుట్టారు ఏదేదో చెప్పారు ఆయన కబీర్ దాస్. చెప్పాక శరీరం వదిలేశాడు 120 సంవత్సరాలకి. చాలా జాగ్రత్తగా వీటన్నిటికీ విలువ ఉంది. శరీరం వదిలేశాడు. ముస్లింస్ హిందువులు ఆయన శిష్యులు వచ్చారు. ఏం చేయాలి? ఒకళ్ళేమో అగ్నిలో చేస్తారట కబీర్ని, ఇంకోళ్ళు ఏం చేస్తారట? ఇంతకీ కబీర్ ఏం చెప్పాడు కదా, ఏం చెప్పాడు కబీర్? 13th century జరిగింది. హిందువులు ముస్లింస్ కలిసి ఉండండి అని గురువు చెప్తుందని స్పష్టమైనటువంటి మాట. ఇప్పటికీ మన బుర్రలోంచి ఆ గీత పోలేదు. ఏం చేయాలి గురువు, ఏం చేయాలి? కనీసం మీలో మీలో ఆ గీత లేకపోతే చాలు మనసు. మిగతా వాళ్ళు ఉందో లేదో మన మనసు. ఇటు హిందువులు లేడు, ముస్లింలు లేడు, కలిసి ఉందామని 13th century నుంచి మార్పు చేస్తూ స్వాతంత్రం వచ్చినా మనకి అర్థం కాని మురకత్వం ఎన్నేళ్ళైంది, 60 ఏళ్ళు దాటే స్వాతంత్రం వచ్చి ఎలాంటి భారతదేశంగా మనం, మన భారతదేశం చేతులు లేదు తెలుసా? మీద ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు చేతులు లేవు. ఒక క్షణమైన వస్తుంది అలాంటి తల్లి కావాలని మీకు. అసలు మీరు భారత మాతని అనుకోవటం లేదుగా, అంటే ఏడుపు ఎలా ఏడవాలరా? ఎంత ఏడుపు రావాలి మనకి? ఎలాగా జీవిస్తున్నాం? మన అమ్మకి చేతులు లేవు. ఇజ్ ఇట్ క్లియర్? చెప్పగలిగానే నా ఏడుపు, నా భాష చెప్పగలిగితే చాలు. నేను మాటలతో చెప్పానో లేదో నాకు తెలియదు. మీకు ఏడుపు వస్తుంది, స్వాతంత్రం వచ్చిందండి అనుకుంటున్నారు. మీరు మన స్వాతంత్రం అప్పుడు కోరుతున్నటువంటి వ్యక్తులు ఇలాంటి భారత అడిగారా? కానీ అసలు కావాల్సిన భారతం పాకిస్తానే కాదు, బర్మా, ఆఫ్ఘనిస్తాన్ అవంతా కలిసి ఉన్నటువంటి భారతం మీరు చూశారా లేదో ఎప్పుడు? అది అరవిందో వాళ్ళ మదర్ చేసి పట్టుకుందండి. నేను అది చూపించలేను ఇప్పుడు, దానికి తగిన ఇది లేదు. కానీ మీరు ఊహించగలరా భారతదేశాన్ని? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా అటువైపు ఇలా కిందకు వచ్చి ఇలాగా శ్రీలాంక, ఆ భారతదేశం మదర్ అరవింద యుగా శిష్యురాలు దాని వెనకాతలు పెట్టుకుని ముందు చెప్పేదాన్ని. ఇదిరా మన భారతదేశం, మనం ఇలా ఏడుస్తాం. కబీర్ అడిగింది కాదు, కరవండరా. మరి ఏం చేయాలి దానికి? మీరు అలా ఆలోచిస్తే చాలు. ఇదే ఏమా భారతదేశం? మీరు చెప్పక్కర్లే, యుద్ధం అంతా చేయక్కర్లే. యుద్ధం చేసినా ఏం జరగదు, ఈ నేల బట్టి ఏం జరిగింది. కానీ ఆ భారతదేశాన్ని కనీసం మీ ఇంట్లో పెట్టుకోండి. అప్పుడు అసలు ఏ భారతదేశం మనం కావాలనుకుంటున్నామో మీరు అనుకోవటంలో తప్పు లేదు కదా. అది చాలా క్లియర్గా ఉండి మీ ఇళ్లలో ఉండాలి. మదర్ కూర్చొని ఆ భారతదేశం కావాలి. కానీ పరమ పూజ్య గురుదేవుడు కబీర్ దాస్ నుంచి చాలా ముందుకు వచ్చేశారు. అది 13th century, ఇది 21st century. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అసలు మహాభారతం కావాలి మాకు, భారతం అక్కర్లేదు. మహాభారతం అంటే ఏంటో కూడా మనకు అర్థం కాదు. యుద్ధం జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్, ప్రపంచ యుద్ధ, ప్రపంచ అర్థమైన వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఎందుకు కొట్టుకున్నారు దేశాలన్నీ? ఎందుకు కొట్టుకున్నారు? మీకు ఎప్పుడైనా సార్ బురకిచ్చిందా? అందుకని చెప్పాను ఇవంతా మీకు తెలియకపోయినా మీరు హాయిగా జీవిస్తున్నా ఎవరు, కానీ ఇది కావలసిన వాళ్ళకి ప్రయత్నం చేస్తే అందరికీ వస్తుంది. భావం అర్థమవుతుందా? అందరూ యుద్ధం చేయరు. యుద్ధం వెళ్లే వాళ్ళకి, ట్రైన్లో వెళ్తూ ఉంటే మిలిటరీ వాళ్ళని, అందరూ మనుషులకి ఇవ్వగలిగేది దాన్ని దీన్ని చూపించు. ఈ భారతదేశం ఆలోచించండి. కానీ ఇది భారతమే, నిజమైన భారతం, ముక్కముక్కలైన భారతం కాదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ ముక్కముక్కలైంది, ఇంకా ముక్కముక్కలు అవుతాయో నాకు తెలియదు, అది వేరే విషయం. మీకెందుకు దాంతో సంబంధం? అది గురువు గారు చూసుకుంటారు, వాళ్ళకి తెలిసి ఏం చేయలేదు. మాకు ఇది కావాలి అని అడగటం చేర్చుకోవచ్చు కదా, అది మీ ధ్యానంలో ప్రతిరోజు ఉండాలి. దానికి రామ్దేవ్ మహారాజ్ పేరు కరెక్ట్ అని చెప్పాను, చాలా కరెక్ట్ గా యాంగిల్స్ మాట్లాడుతున్నారు. హరిద్వార్ లో మన ఆయన ఈయన కలిసి పనిచేస్తున్నారు, చాలా క్లియర్ గా తెలుసుకున్నారు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసుకున్నట్టు మీరేం చేయకండి, మీరు ఆలోచన చేస్తే చాలు. దానికి ప్రూఫ్ ఏంటి? మహాభారతంలో కృష్ణుడు ఏడుస్తూ ఉంటాడు, మనం ఇప్పుడు ఏడ్చిపోయేది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ మనస్సు అలా ఉంటుంది. అర్జునుడు యుద్ధానికి వచ్చాడు, రెండు సేనల మధ్య తన రథాన్ని పెట్టుకున్నాడు, పెట్టుకున్నాక ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? భీష్ముడు ఎదురుకుండా నుంచుకున్నాడు అక్కడ. నెక్స్ట్ పార్టీకి వాడేవాడు సేన అందరికంటే పెద్దవాడు ప్రధాన, వాడెవడు ప్రధానపతి అంటే వాడు యుద్ధం చేయడానికి అక్కడ నుంచున్నాడు. అవునా కాదా? మీకందరికీ తెలుసు, భీష్ముడు కనుక నుంచుని యుద్ధం చేస్తే ఇంకెవరు గెలవలేదు, చట్టస్తారు అందరినీ. దానికి నుంచున్నాడు ఇంకా అర్జునుడు ఏం చెప్తారు? మీరు ఆ పరిస్థితి ఊహించుకోండి, మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం అందం చేస్తున్నాం. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. కృష్ణుడు ఇచ్చిన సొల్యూషన్ ఏంటో, పరం పూజ గురుదేవుడు ఇచ్చిన ఫార్ములా ఏంటో చెప్తున్నాను నేను. ఇంతకుముందు కృష్ణుడు ఇచ్చిన ఫార్ములా అర్థం చేసుకోండి. అర్జునుడు ఏడుస్తున్నాడు, భీష్ముడు ఎదురుకుండా నుంచుని యుద్ధం చేస్తూ ఉంటే ఏ యుద్ధం చేస్తాడురా? ప్లస్ అతనేంటే వాడి తాత, వాడి మీద ఏమేస్తాడు రా? వాడు నిజంగా దెబ్బాలన్నా, వాడు దెబ్బాలన్నా వాడిని ఓడించలేము. భీష్ముడిని ఎవరు, వాడు ఇష్టం అవుతే తప్ప. ప్లస్ వాడి కండిషన్ ఉంది, వాడు చావాలంటే చస్తాడు తప్ప, నువ్వు చంపాలంటే చావడు. ఇంకా వాడితో ఏ యుద్ధం చేస్తాడు రా? పరిస్థితి ఊహించుకోండి. మన పరిస్థితి అంటే ఏం చేద్దామని ఏడుస్తున్నాం, చేయలేము. కానీ పరిస్థితి చూసుకోండి. అందుకు అర్థమవుతుంది పరమ పూజ్య గురుదేవులు ఇందాక చెప్పని దేవమని బనే కాలమేమి కాకండి. దానికి చెప్తున్నాను, మనకిచ్చేటటువంటి ప్రూఫ్ కి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. సరే భీష్ముడు ఉన్నాడు, సరే ఏదో ఒకడు ఏదో అవస్థపడతాం, ద్రోణుడు ఆయన గురు, ప్లస్ ద్రోణాచార్యుడు అర్జునుడు శాస్త్రవేత్తలు వేస్తున్నప్పుడు ప్రామిస్ చేశాడు, నా అంత గొప్పమైనటువంటి ద్రోణాచార్యుడిని తయారు చేస్తాను అని. తెలుసు కదా మీకు. కానీ ఇంకోడున్నాడు వీడికంటే బాగా నేర్చుకున్నటువంటి ద్రోణాచార్యుడు, ఎవడు? ఏకలవ్యుడు. వాడు దుర్యోధనుడే ఉన్నాడు. ఇంచేత ఆయన గురువు అక్కడి నుంచి ఉన్నాడు, ఏకలవ్యుడు. ఇంకా వాడితో ఏ విధంగా చేస్తాడు? మనం చదువు భారతం అది చూస్తే ఈ సిచ్యువేషన్ తెలుస్తుంది. అర్జునుడు ఇండికేట్ చేయడు, నేను ఏం చేస్తాను, మేము వాళ్ళతో ఇద్దాం. నా ద్రోణాచార్యుడు అని చెప్పాడు, నా అంత గొప్ప ద్రోణాచార్యుడిని తయారు చేస్తాను. ట్రై చేశాడు, కానీ వాడి బొమ్మ పెట్టుకున్నటువంటి ఐడల్ని చూసి ఏకలవ్యుడు వీడికంటే గొప్ప నేర్చుకున్నాడు. నేను ఇద్దం చేస్తాడు ఇదంతా కూడా కదా. అర్జునుడు తండ్రి ఇంద్రుడు చేసిన ఇడియం ఏంటి అంటే కర్ణుడికి ఒక బాణం ఇచ్చాడు. మీకు అది తెలుసు కదా, అందరికీ తెలుసు ఆ కాలంలో ఆ బాణం ఎవరి మీద పెడతాడు, అర్జునుడు పెడతాడు, అందరికీ తెలుసు ఆ సంగతి. వాడు ఉన్నాడు కర్ణుడు దగ్గర, ఇంకా అర్జునుడు హింసిస్తారుగా వాడుతూ. మీరు ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే కొంచెం అలాంటి పరిస్థితే మంది అందుకు చెప్తే ఏం చేస్తానో మనం. ఇదంతా కాకుండా ఇంకోడు ఉన్నాడు జయద్రుడు, దానికి శివుడు ఇచ్చాడు బ్లెస్సింగ్. ఒకరోజు నువ్వు అర్జునుడు నేనేం చేయలేనయ్యా, శివుడితో నేను యుద్ధం చేసి ఓడిపోయాను, కానీ మిగతా నలుగురిని ఒకరోజు ఉంచేసాడు, చంపను కానీ వాళ్ళు ఊడిపోతారు. ఏ యుద్ధం చేస్తాను అర్జునుడు బాధని. ఇప్పుడు మనం చేయాలి పని, ప్రపంచాన్ని స్వర్గంగా మార్చాలి, ప్రపంచాన్ని చేయండి. ఏం చేయగలరు అర్జునుడు అదే. అప్పుడు కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు, నువ్వు అనుకుంటున్నావురా వాళ్ళని నేను చంపేశాను వాళ్ళని ఆల్రెడీ ఏకాదశి అధ్యాయంలో ఉంది కదా, నువ్వు అనుకుంటున్నావయ్యా వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిస్తారని, నేను చంపేశానయ్యా వాళ్ళని, పేరు తెచ్చుకో. అదే ఇప్పుడు చెప్తున్నారు, మీరు నుంచోండి పేరు తెచ్చుకోండి, నేను చేసేసాను అవంతాను, కానీ ఎవడో నుంచోవాలి అక్కడ. ఇది కొన్ని మంది ఈ శంఖ నదితో ఖచ్చితంగా పరమ పూజ గురుదేవులు మహాభారతాన్ని చేసేసి మహాభారతాన్ని తీసుకొస్తాడు. మీ ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది అది. మీరు ఆ పేరుని తెచ్చి పేరు తెచ్చుకుంటారా తెచ్చుకోరా అంతే, అర్జునుడు పని అంతే. దాని కథలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి. వాళ్ళు ముసుగులు చేసేది మహాభారతం గెలిచాడు, మనకి అదే అవుతుంది. ఇంతట మీ పేజీ నెంబర్ మళ్ళీ చూపించి ఇది ప్రతిరోజు మీరు చదువుకోవాలమ్మా, చదువుకోకపోతే వేస్ట్ అది. ప్రతిరోజు మీ బైబిల్ అది, మీరు ఆ పని చేయండి. అందులో ఆయన స్పష్టంగా చెప్పాడు, అంతా నేను చూసుకుంటాను. అందులో 4 పాయింట్స్ చెప్పారు, అది నిరంతరము గుర్తుంచుకోండి. మీరు జాంబవంతులు కోతులు కావాలి. చాలా మంది తెలియదు అసలు ఈ మాట ఎందుకన్నాడు. జాంబవంతుడు ఎప్పుడు పుట్టేవాడు కథ తెలుస్తుంది. అప్పుడు రాముడితో కలిసి రావణాసురుడిని యుద్ధం చేశాడు. అప్పుడు ఆయనకు ఒక కోరిక ఉంది, రాముడితో యుద్ధం చేయాలి, రాముడితో వాడే యుద్ధం చేస్తాడు. దాని తర్వాత తర్వాత ద్వాపర చివరిలో కృష్ణుడు శమంతకమణి కోసం వచ్చినప్పుడు జంబవంతుడు యుద్ధం చేస్తాడు. అంటే జంబవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, త్రేతాయుగం నుంచి కదా. ఆ త్రేతాయుగంలో ఉందంటే హనుమంతుడు. ఇప్పుడు భవిష్య విధాత, అది తెలుసా మీకు అందరికీ, ఈ మాట అర్థమైందా ఏం చెప్పాను. హనుమంతుడు ఎవడు, భవిష్య విధాత అంటే ఎవడు, ఈ యుగం అయిపోవాలి, అయిపోయాక వచ్చేదానికి అతను విధాత. తెలుసా సంగతి, తెలియదు మీకు, అది మన భారతీయ సంస్కారం అని ఫ్యాక్ట్ అది. అంటే జాంబవంతుడోకే ఒక యుగం, హనుమంతుడు కలియుగంలో ఉన్నాడు ఇప్పుడు, తర్వాత వచ్చేదానికి విధాత. అది మీలాంటి వాడు కావాలి అని అడుగుతున్నాడు అందులో. అంటే మీ ఆ లెవెల్లో జీవించాలి. ఒక నెల రోజులు మీకు స్పెషల్ ట్రైనింగ్ శాంతి పుంజులు ఇస్తున్నారు, దాని పేరేంటి, ఒక నెల యుగ యుగాన్ని శిల్పిని చేసేవాళ్ళు. పుట్టిన అన్నాడు గురువు గారు నీ పేరు యుగ శిల్పి అని. మీకు అసలు అర్థం ఉంటుంది, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాధిస్తుంది. మీకు ఒక నెల రోజుల్లో మీరు యుగ శిల్పులుగా, ఏ యుగ శిల్పులుగా, ఈ యుగం పోయి సత్యయుగం రావడానికి కావలసిన శిల్పులు మీరు. ఏమవుతుంది ట్రై చేస్తున్నారు ఆయన రాష్ట్రంలో యుగ శిల్పులు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు అంటే గుర్తుని ఇచ్చేస్తారు గురువు అని తెలియదు అసలు ఏం ఇవ్వాలో ఏం చేయాలి. మరి ఆ యుగ శిల్పులు మీరు వెళ్ళి నెల రోజుల పాటు తీసుకుని రావడం చాలా మంచిది. మీరు వెళ్ళలేరు, మీకు చదువుకోగలరు, గురువు గారి మీద ప్రేమ ఉంది, ఆ యుగ శిల్పులు సిలబస్ తెలుసు, దాన్ని నేర్చుకోవాలి మీరు మొట్టమొదటి. అది ఎక్కడ నేర్చుకుంటున్నాం మనం? ఇంతకు ఇమ్మీడియట్ గా మీలో ఒక్కొక్క గ్రూపులు మీరు అందరూ ఏర్పడాలి. ఆ నెల రోజుల కోర్సు ఉంది కదా, దాన్ని నేర్చుకోండి, యుగ శిల్పులుగా మారాలి. అది చేయాలి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా అవుతుంది కదా యుద్ధంలో. సుప్రీమ్ ఏం చెప్పాడో అది చేయాలి, కానీ మీకు నచ్చింది కనుక ఇది చేస్తామంటే ఎలా జరుగుతుంది? ఆయన 100 నెలల్లో ఇచ్చేసాడు ఆయన, కానీ మీరు చదువుకుని అర్థం చేసుకోగలిగితే 2-3 రోజుల్లో చదివేసేయచ్చు. మీకు తెలుసు కదా ఇవంతా అందులో ఆయన ఏం చెప్పాడు, చేయగలిగినే చెప్పాడు తప్ప చేయలేదని చెప్పడాయ. మొట్టమొదటి గురువుల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. మీకు జాతకాన్ని సాధన చెప్తే ఏం చేసుకుంటాడు రా వాడు? నిజమైన గురువు ఏం చేస్తాడు? మీరు చేయగలిగింది చెప్తాడు, మీరు చేయలేదు చేయమంటాడా? చేస్తే ఇంకెందుకు రా గురువు? చేత ఆయన స్పష్టంగా ఒక 4 రోజుల్లో యుగ శిల్పిని, ఏ యుగ శిల్పిని మనం చేస్తున్నాం? ఈ కలియుగం వద్దు మనకి, సత్యయుగాన్ని మేము ఇప్పుడే తయారు చేసేస్తాం. అది మీకు అర్థం అవటం లేదు, స్పీడప్. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్పీడ్ ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు. పృథ్వీ పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మానవ జీవులు చాలా మంది వచ్చారు, చస్తూ ఉన్నారు, యుగాలు మారుతూనే వచ్చి పృథ్వీ కూడా నాశనం అయిపోయి మళ్ళీ పృథ్వీ ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ స్పీడ్ ఎప్పుడూ లేదు. ఏంటి మీకున్నటువంటి గొప్పతనం? ఈ క్షణంలో మీరందరూ సంజయులు. సంజయులు అంటే ఎవరో తెలుసా? భగవద్గీత మనందరికీ ఇచ్చినటువంటి వాడు, వ్యాసుడు ఒక టీవీ ఇచ్చాడంటే ధృతష్ఠుడికి చూసి చెప్తూ మీకు ఇప్పుడు టీవీలు ఉన్నాయా లేవా? అది సంజీవుడు అది బట్టి చూశాడు. మేమేం చూస్తున్నాను? నేను దీన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఈ విషయంలో స్పీడప్ కావాలి, స్పీడప్ అయింది. ఈ క్షణంలో మీరు ఏమి మాట్లాడుకున్నా మీకు తెలుసుకున్న వాళ్ళందరినీ ఈ క్షణంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళతో మాట్లాడగలరు, చూడగలరు. ఈజ్ ఇట్ నాట్ అ ఫ్యాక్ట్? చెప్పింది అర్థమైన భాష, చిన్న భాష అర్థంగా ఉంటుందేమో. మీకు అర్థమైంది ఏమంటున్నాను? మీ మొబైల్ టీవీ దివ్య దృష్టి ఉంది, దేనికి వాడుతున్నారు? అది దేనికి వాడుతున్నారు? కానీ మీరు వాడగలిగితే ఈ క్షణంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు మాట్లాడుకుని చేసుకోగలరు ప్లాన్ ఆఫ్ యాక్షన్. అవునా కదా? అసలు ఏదైనా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆలోచిస్తున్నారు? ఈ విషయం గురించి చెప్పిన 4 రోజులు కోర్సు ఉంది కదా, అందరూ చెప్పారు. మీరు శిల్పులు అవ్వాలంటే ఇదే చేయండి. అంటే ఇప్పుడు 1 నెల కోర్సుకు వెళ్ళాలా? మీ గురువు ఉందా? ఎందుకురా? ఇది శిల్పి సిలబస్ తెలుసు, దాని లెక్చర్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే మీకు అర్థమేది? ఇంకా అలా జీవించాలి మీరు. ఇది శిల్పులు దేన్ని వాడాలి? టీవీని వాడాలి, మొబైల్ వాడాలి. దేవుడికి తెలియాలి మొబైల్ ఎందుకు వాడుతున్నారు. నేను చూస్తూ ఉంటాను పిల్లల్ని, చాలా ప్రమాదం జరుగుతుంది పిల్లలకి మొబైల్ గురించి. కర్మ దానికి డబుల్ ఉంది, కరెక్ట్ గా చేస్తే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చెప్పిన చిన్న కుర్రవాళ్ళు బ్లేడ్ వాడుతారు, వాడు చేయగలుగుతుంది కదా. మనం జాగ్రత్తగా ఉంటాం. ఇంకోడు ఇంకో బ్లేడ్ వాడతాడు, వాడి కోసం కాదు మన పాకెట్, మన పాకెట్ తీస్తుంది. మీకు తెలియదు కూడా తీసేసినట్టు, తెలిస్తే వాడు పట్టుకుంటాడు నేను, అంటే మీకు తెలియకుండానే చేస్తాడు. మీకు ఉందని పోతుంది, మరి ఎంత సర్జన్ అదే బ్లేడ్ దేనికి వాడతాడు? మీ జీవితాన్ని బ్లేడ్ అనేది. మరి ఇది ఈ మొబైల్ మీరు వాడటం నేర్చుకోవాలి. వాడుకోకపోతే మరి మన వాళ్ళందరూ యుద్ధశీలుడు కదా. ఇది నేర్చుకోవాలి. మీరు పనిచేస్తున్నటువంటి గురువు గారు చెప్పిన యుద్ధశీల్ ఆఫ్ యాక్షన్ మనం అందరము ఆంధ్రప్రదేశ్లో కలిసి ఏ రోజుకి ఆ రోజు చేయగలరా చేయలేరా? చేయండి. మీరేదో అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం. ఫిజికల్ యాక్షన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఇలా కాదా? కానీ మీరు నిరసిల్పులు, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? గ్యారంటీగా 2000 మంది ఉంటారు అని నాకు గ్యారంటీ. అందులో నాకు డౌట్ లేదు. కానీ ఏ రోజుకి ఆ రోజు గురుదేవులు ఏ యుగాన్ని తయారు చేస్తున్నారు అన్నది ప్రతి యాక్షన్ అన్ని ఒక రోజులాగా ఉండాలి. ఇక్కడ ఒకలాగా ఉంటుంది, ఇంకో చోట ఇంకో. మీరు మాట్లాడుకోండి, డిసైడ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీడప్ చేయాలి. గురుదేవుల సెంటనరీకి చాలా మ్యాజిక్ జరుగుతుంది. 2012కి క్యాలెండర్స్ ఆర్ క్లోజ్. సైంటిస్ట్ ఒప్పుకుంటున్నారు ఈ ప్రమాదం ఏం జరగదమ్మా, ఏం అవ్వదు. చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు పోతుంది. కానీ మీరు గురుదేవుడి యొక్క యుగశక్తులుగా ఏం చేయాలి అన్నది ఆలోచించండి అని చెప్తే ఎక్కువ మంది ఉన్నారు. మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5000 మంది ఉంటే చాలు, మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చు. యుద్ధం చేయడానికి అందరూ వెళ్ళరు, కొన్ని 100 మంది వెళ్తారు. వాళ్ళు గెలిస్తే మనం గెలుస్తాం, మనం పరాజయం అవుతే ఇంకా. గురుదేవులు ఏమంటున్నారు? మీరు ఎందుకు భయపడతారు? మీరు యుద్ధం చేసుకోండి, మిగతా నేను చూసుకుంటా. ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన కండిషన్? ఇందాక జాంబవంతుడు హనుమంతుడు గురించి చెప్పాను. యుగశిల్పులుగా జాంబవంతుడు ద్వాపర యుగానికి వచ్చాడు, హనుమంతుడు అనలేదు ఆయన. హనుమంతుడు అని జాంబవంతుడికి పేరు చెప్పాడు. అక్కడ హనుమంతుడు అనలేదు, కోతులు అన్నాడు. ఎవరు చేస్తే వాళ్ళు ఒకళ్ళతో అవుతుంది కదా. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొబైల్ టీవీ వాడుకోండి. ఇది కనెక్ట్ అవ్వడానికి ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం చేయడానికి 1910లో శని అరవిలో జైలులో ఉన్నాడు. ఏ జైలు మీకు తెలుసా? అరవంతుడు జైల్లో ఉన్నాడు అప్పుడు 1910లో. వాడికి చంపేయడానికి రెడీ చేశారు బ్రిటిష్ వాడు. ఏంటంటే ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఎవడు అంటే అరవింద్. వాడిని చంపేస్తే చాలు, అందరూ చేస్తారు. జైల్లో ఉన్నాడు. వాడు భారతదేశ సంస్కృతి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఇదంతా ఏం మాట్లాడలేదు. మా జ్ఞానాలు ఇది చేయడాలి. కానీ జైలు ఇరుక్కుంటే ఏం చేస్తాడు? భగవద్గీత ఉపనిషత్తులు చదువుతుంది. చదువుతుంటే వివేకానందుడు భౌతిక శరీరంలో జైల్లో కనిపించాడు. అది కూడా మీకు తెలియదు. ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. అరవిందో ఒప్పుకున్నాడు. ఇట్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్. అన్నప్పటికీ వివేకానంద చనిపోయి 5-6 సంవత్సరాలు అయిపోయింది. జైల్లో ఉన్నాడు అరవిందో. గీత అది చదువుతాడు. వివేకానంద జయంతి అంటాడు, ఎందుకులే ఈ గోలంతా? భారతదేశ స్వాతంత్రం కోసం ఏంటి గోలంతాను? కృష్ణుడికి ఇచ్చేశాడు, ఇంకా అది అర్థం కాదు. మీరు ఎందుకు దాని గురించి అందరూ అవస్థపడుతున్నారు? మీరేం చేయక్కర్లేదు. మీరు కావాలంటే ఏ క్షణంలో వస్తుంది, లేకపోతే ఎప్పటి నుంచి వస్తుందో అప్పుడు వస్తుంది. ఇచ్చేశాడు, ఇంకా దాని గురించి ఎందుకు అవస్థపడుతున్నాం? రామకృష్ణ పరమహంస అడుగుతున్న సాధన ఒకటి ఉంది, ఆ సాధన పట్టుకోండి. అర్థమైంది. యోగ సాధనాన్ని 1910 లో మొదలెట్టారు పాండిచేరి. ఏడు నుంచి క్రియేట్ ఇంకా అక్కడ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలు ఈ సాధనే చేశాడు యోగ సాధన. చాలా జాగ్రత్తగా ఏంటండి, మరి అంచేత మనం యోగ సాధన చేయాలంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి? వివేకానంద అయితే 40 సంవత్సరాలు పెట్టిందా యోగ సాధన? అరవింద్లోకి 1910 to 1950 అంతలో శరీరం వదులుతారు, అది పూర్తి చేశాడు. దానికోసం ఆగాడు. మరి 40 సంవత్సరాలు ఆయన యోగ సాధన ఇచ్చి సాధన చేసిన సాధన మీకు నేర్చుకోవాలి అని ఉందనుకోండి, ఎంత టైం పడుతుంది? దానికి వివేకానంద చెప్పాడు ఆయనకి 1910లో అరవిందో ఆ సాధన చేస్తున్నప్పుడు, మీరు కనుక శ్రీ అరవిందో చేస్తున్నటువంటి యోగ సాధన జరిగితే ఇంకా ఎవరికి కూడా అంత టైం ఏం పట్టదు, ఈ భౌతిక శరీరంలోనే నీకు దేవత్వం వచ్చేస్తుంది. ఇంత మృత్యు అవుడు అమరుడు అంటే దేవత అంటే అమరుడు సావనవాడు అవుతాడు అని ఒక కామ పెడతాడు. కాదు, ఫ్యూ ఇయర్స్, 3 సంవత్సరాల్లో అయిపోతుంది అని మళ్ళీ కామ పెడతాడు. కాదండి, కొన్ని నెలలలో మీరు అమరులు అయిపోతారు. ఆ సాధన ఇచ్చాడు ఆయన. దాని తర్వాత పరమ పూజ గురుదేవుడు దాన్ని ఇంకాస్త ముందుకు లాగాడు. 9 రోజుల్లో అయిపోతారు అమరులు మీరు. దాన్నే సంజీవిని సాధన. సంజీవిని అంటే మీకు తెలుసా అర్థం ఏంటో? లక్ష్మణుడు చనిపోతూ ఉంటే చనిపోతున్నవన్నీ ఎప్పుడు బతికించారు? ఎంత టైంలో? ఆ రాత్రి సూర్యోదయం ముందు వచ్చేయాలట, లేకపోతే చస్తాడు వాడు. సంజీవిని వచ్చిన అంటే ఈ సంజీవిని సాధన మళ్ళీ మీరు జీవించడానికి ఎంత టైం పడుతుంది? 1 నైట్. ఓకే, రాత్రి మొత్తం సావిత్రి ఆయన రాసిందే అది. సత్యవర్తి సావిత్రి కథ తెలుసా మీకు? ఆ రోజు రాత్రి చనిపోతున్నాడు సత్యవర్తి. ఆ రోజు పొద్దున్నే తెలుసు సావిత్రికి చచ్చిపోతాడు సత్యవాణి. కథ తెలుసు కదా, నేను చెప్పిన భాష అర్థమవుతుందా? నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీ రియాక్షన్, మీ రియాక్ట్ కొడితే నాకు కొంచెం భాష, నేను ఏం చెప్తున్నానో అని తలకి తిరిగిపోతుంది. మీ పేరు కదా, మరి సావిత్రి ఏం చేసింది రాత్రి? మృత్యుతో మాట్లాడుతుంది డైలాగ్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది డైలాగ్. ఎవడు ఒప్పుకోడు, నువ్వు ఏమైనా చెప్పుకో, దానికి ఒప్పుకోను. టైం అయిపోయింది, వాడు చచ్చిపోవలసిందే. చివరికి ఏమైంది? ఎవడు ఒప్పుకొని సత్యవంతుడు ఎక్స్పీరియన్స్. దానికి 40 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఆ సాధన ఆయన చెప్తే మీరు మళ్ళీ 40 సంవత్సరాలు చేస్తారా, లేకపోతే అది ఒకరోజులో నేర్చుకుంటారా? దానికి గురుదేవులు ఈ మోక్షం దాన్ని 40 సంవత్సరాల సాధన ఒకే ఒక మాటలో చెప్పారు. హరిదినయాజన్ హరాత్నయం ప్రాక్టీస్ చేసుకోండి, అయిపోయింది అది, ప్రాక్టీస్ చేసుకోవాలి. కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి నేర్చుకోవడం 8 గంటల్లో పడుతుందని నిజంగా ట్రై చేస్తే 5-6 గంటల్లో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను నేను కదా డ్రైవింగ్. కానీ 3 రోజులు అనుకోండి కారు డ్రైవింగ్, ఎలా డ్రైవ్ చేస్తారు? డ్రైవర్ సీట్లో కూర్చొని చేస్తారు, అవునా కదా? డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీరు ఎక్కడ ఉండాలి? డ్రైవింగ్ మీకు డ్రైవింగ్ రాదు, కానీ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడ కూర్చోవాలి? డ్రైవర్ గా నేర్చుకోవాలి, డ్రైవర్ లాగా చేయాలి. వస్తుంది తర్వాత మీరు ఎంత బాగా దాన్ని తీసుకెళ్ళగలరు. ఇంకా లోపల లోపల రోడ్లు వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. కానీ సాధన మూడు రోజుల్లో వచ్చేస్తుంది మీకు, ఇంకా ప్రాక్టీస్ సాధన అది చెయ్యాలి. అందుకే గురుదేవుడు ఎప్పుడూ మాట చెప్తూ ఉండేవారు, సాధన కేవలం ఎక్కువ చేయొద్దు అయ్యా, రోజుకి 24 గంటలు చేయండి సాధన సాధన, అంతకంటే తప్పు చేయకూడదు, అంతకంటే ఎక్కువ చేయకూడదు. సాధన సాధన అంటే హౌ టు లివ్, దేవత లాగా నువ్వు ఎలా జీవిస్తావు అనేది ప్రాక్టీస్ చేసుకో, ప్రాక్టీస్ చేసుకో, దేవత యాజ్ సింపుల్ యాజ్ సంజీవిని విద్య మీరు అన్ని నేర్చుకోవాలి. అంటే ఆ 9 రోజుల్లో మీకు ఫార్ములా అర్థమైపోతుంది, ఈ రోజు అంతా ఇలా చేస్తే అయిపోతారు అని వచ్చేసింది ట్రైనింగ్. ఇంకా ట్రైనింగ్ మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే, ఇంట్లో కూర్చొని కారులో నేను ఆ గదిలో ఎవరు లేరండి పెద్ద హాల్లో చదువుతాను అంటే టైం వస్తుందా, ఎక్కడ కావాలి, లైఫ్ లోకి కావాలి. చెప్పిన భావం అర్థం అయిందా, భాష నేను చెప్పింది అర్థం అవుతుంది కదా. ఇంకా పరమ పూజ గురుదేవులు ఏమంటున్నావు, నువ్వేం చేయక్కర్లేదే, నువ్వు ఎక్కడ ఏ పనులు చేస్తున్నావో డ్రైవర్ లాగా చెయ్యి, దేవత లాగా చెయ్యి. డ్రైవర్ అంటే ఇక్కడ కారు కాదు నడిపేది, దేవత్వాన్ని దేవత్వం లాగా చెయ్యి. అది ఇక్కడుంటే అదే మళ్ళా ఎక్కడికో వెళ్ళాలి నేను సాధన చేస్తాను అనే వ్యధవ పని మానేయండి. యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ అబౌట్ ఇట్, వచ్చేసింది మీకు, ట్రైనింగ్ ఎంత గిరండి. దాని తర్వాత అయితే లైనింగ్ లెర్నింగ్ చేసుకుంటారు ముందు, అర్థమైందా. కానీ మీరు ఆ కారు తీసుకుని బయటకు వెళ్తారా, కాదండి లెర్నింగ్ లైసెన్స్ ఉంది కనుక నేను ఇంట్లోనే చేస్తానంటారా, చేయండి. లైఫ్ లో దేవత్వంగా కారు ఎటు వెళ్తే అక్కడికి వెళ్తావా, లేకపోతే మీరున్న రోడ్డుకే వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళాలి కదా. ఇంకా నీ జీవితం ఎలా ఉందో అదే చూసుకో, దాని గురించి మళ్ళా ఏం చేయాలి ఏం చేయాలి అని కాదు, కానీ ఎలా జీవించాలి, మనుషుల్లాగా కాదు దేవతల్లాగా జీవించాలి. ఇది గురుదేవుడు ఇచ్చేటట్టు ఒక్క లైన్లో 24,000 లైన్స్ లో రాసిన సావిత్రి హుక్కుని ఒక్క లైన్లో చెప్పారు ఆయన, హర్దిన్ నయాజన్ హర్ రాత్ నయీమ్. కానీ దాని తర్వాత ఆగలేదు ఆయన. పరమపూజ గురుదేవుడు ఇంకొక మాట చెప్పారు, అది గురుగారి యొక్క సైంటిఫిక్ ఆస్పెక్ట్స్. రాత్రి నువ్వు ఏం చేస్తావు, రాత్రి ఎక్కడ చేస్తావు, ఒకరిసారి పని చేస్తావు, మా రాత్రి ఏం చేస్తావు. 90% రాత్రి నైట్ మీకేం తెలియదు, ఇట్ ఈస్ ఏ గ్యాప్ ఉన్నా కదా, పడుకుంటారు, పడుకుంటూ పడుకుంటూ మీరు తరిపోతారు, మళ్ళా లేస్తారు, మరి మధ్యాహ్నం ఏమైందిరా, ఏమైంది గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. ఎందుకుంటే గ్యాప్ అక్కడ, ఆ గ్యాప్ని గురువు గారు పడుతున్నారు. దానికి ఆయన చెప్పినటువంటి జీవితాన్ని ఇలా జీవించగలిగారు, భౌతిక శరీరంలో జీవిస్తున్నారు, మీరు ఏం చేసినా భౌతిక రంగంలోనే మనసు ఉంటుంది, ఏం చేసినా ఫిజికల్ గా ఆలోచిస్తారు, ఏం చేసినా మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించిన గురువు గారు పని చేయాలన్నా మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు, భౌతికంగా ఏం చేద్దామండి, అది చేద్దామండి, ఇది చేద్దామండి. మన పంచ శరీరాల గురించి మనకు తెలుసు, భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ ఆనందం అక్కడ వెళ్తాం. రాత్రి మీరు విజ్ఞానమే శరీరంలోకి వెళ్ళాలి. చాలా మంది అడుగుతారు ఎలా వెళ్తాం, సైంటిస్టులు అందరూ అక్కడికి వెళ్ళి తెచ్చారు అన్న సంగతి మీకు తెలియకపోతే సైన్స్ ఉన్నవాళ్ళని అడగండి. డ్రీమ్ లో చూస్తారు, చేశాక వాళ్ళు అవస్థపడతారు. చూశారాది సంగతి, లేకపోతే వెబ్లో డ్రీమ్స్ సైంటిస్టులు చూసిన డ్రీమ్స్ చూడండి, అన్ని డ్రీమ్సే. ఆ డ్రీమ్స్ లో తెలిసింది వాళ్ళు ప్రాక్టీస్ లో వస్తారు. చెత్త విజ్ఞానం మీ క్వశ్చన్లోకి వెళ్ళాలి రాత్రి, ఎలా వెళ్తాం విజ్ఞానం మీ క్వశ్చన్లోకి ఎలా వెళ్తాం. గురువు గారు గాయత్రి హిందులో ఆ విజ్ఞానం క్వశ్చన్ గురించి పుస్తకం ఇచ్చాడు, మనోమయ అన్నమయ క్వశ్చన్, ప్రాణమయ క్వశ్చన్, మనోమయ క్వశ్చన్, విజ్ఞానమయ క్వశ్చన్, చెప్పండి గురువు గారు, హరుడు వాయుగుల్లో చెప్పండి, సరి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు కష్టపడాలమ్మా, ఇదంతా మీరు చెయ్యాలి, ప్రపంచాన్ని ఒక యుగంగా మార్చాలి అనుకుంటే జరవలసింది ఎక్కడా అంటే ఆ రాత్రి విజ్ఞానమే క్వశ్చన్లో మీకు తెలుస్తూ ఉంటాయి పాయింట్స్. మరి తెలియనంత వరకు ఏం చేయాలి? ఇంతవరకు సైంటిస్ట్ చెప్పిందంతా తెలుసుకుంటే కదా సైన్స్ తర్వాత డెవలప్ అవుతుంది. ఒప్పుకుంటారు? ఒప్పుకుంటా, కరెక్టే కదా. డాల్టన్ యాటమ్ నుంచి ఐన్స్టీన్ వరకు వచ్చాక మన కొత్తది ఏదైనా వస్తుంది. ముందు గురుదేవుడు ఎలా జీవించాలి అని చెప్పడానికి 20 KVS ఇచ్చారు క్రాంతి నిర్మించారు. అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే విజ్ఞానమే కష్టం తింటారు. దిగుతే ఇంకప్పుడు మీరేం చేయాలి అని అడగదా? మా తాతగారు ఒక కథ చెప్తూ ఉంటారు, నాకు తెలియదు ఆ కథ, నేను కరెక్ట్గా చెప్తాను. నేను మొత్తం వాళ్ళ కూతురు మొట్టమొదట ఇంటికి వచ్చింది ఏంటంటే దానికి పరిగణిస్తుంది. నీ అరువు దొరుకుతుంది, వాళ్ళ అమ్మాయి అడుగుతూ ఉండేది కదా, అమ్మ నాకు మరి ప్రెగ్నెన్సీ అయింది, నాకు నొప్పి వస్తుందేమో, అప్పుడు లేపు నన్ను, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అవునా చెప్తుందా? లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ లేపి పెడుతుందా? అది మీరు పట్టుకున్నాక ఏం చెయ్యాలి, గురువుని అడగాలి అనే ప్రశ్నే లేదు. ఆ ఆర్పు మీకే చెప్తుంది ఏం చేయాలి. ఇది జాగ్రత్తగా రాత్రులు పడుకునే ముందు చేసుకోవాలి. కానీ దానికి ముందు దానికి తగినదంతా గురువు గారు చెప్పిన 20 KVSలలో మీకు నచ్చిన 1 KVS పెట్టుకోవాలి. అన్నీ చేయండి, ఎలా చేయండి. ఎందుకంటున్నానమాట, పరమపూజ్య గురుదేవుడు 3000 పైన పుస్తకాలు రాశారు. ఇవి కాకుండా మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా రాశారు. ఇవంతా చేసిన తర్వాత ఆయనకు ఒక మాట అర్థమైంది, సాధన చేయడానికి, విజ్ఞానమే క్వశ్చన్ పెట్టడానికి ఎన్ని పుస్తకాలు చదవడానికి టైం ఉండదు. నువ్వు వేదమే వినదలుచుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందా నీకు? చచ్చామన్నమాట. అంచేత ఆయన 20 KVS పెట్టేసేది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ గీతం ఉండదు, ఉపనిషత్తులు ఉండవు, వేదాలు ఉండవు, ఇవే ఉండదు. ఇక మిగిలేదు 3 KVS. మిగతా అన్ని మతాలు కూడా మ్యూజియంలోకి పోతాయి. హిందువు మ్యూజియంలోకి పోతుంది, ముస్లిమ్స్ అదే పురాణం ఇవన్నీ కూడా ఇందులోకి పోతుంది, మ్యూజియంలోకి పోతుంది. దీన్ని కూడా మన తెలుగు కూడా చెప్పాడు అన్నది చాలా గొప్పతనం. పోతలేదు ఆయన చెప్పేదే కదా, ఇవంతా మ్యూజియంలోకి పోతాయి ఈ మతాన్ని. ఎందుకంటే మీకు వ్యాలీ లేదు, చేసుకు పట్టుకోండి. అందులో మీకు నచ్చిన ఒక చిన్నది పట్టుకోండి, అది మీరు వర్క్ చేసుకుంటూ ఉండే ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఇది తప్ప ఇంకా ఏ బుక్ ఉండదు. బైబుల్ ఉండదు, ఖురాన్ ఉండదు. భగవద్గీత నేను 3 ఖురాన్ చదవలేదు, కానీ గీత మీద, బైబిల్ మీద నాకు ఫుల్ కంట్రోల్ ఉంది. నేను బిఎస్సీ లెక్చరర్ గా పడుతున్నప్పుడు క్రిస్టియన్స్ నన్ను అడిగారు, 200 రూపాయలు నెలకిస్తానయ్యా, మీరు క్రిస్టియన్ అయిపోయింది. గొప్ప కోసం చెప్పలేదే, నేను అడగలేదు. కానీ నాకంత తెలుసు బైబిల్ గురించి, దానికి గొప్ప చెప్తున్నాను. అండ్ అన్నది భగవద్గీత అసలు ఉపయోగపడదు. ఎందుకు భగవద్గీత ఎందుకు చదివి లెక్చర్స్ ఇస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. భగవద్గీత ఎప్పుడు చెప్పి చెప్పేటది యుద్ధానికి ముందు ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్కి ఒక డైరెక్షన్ ఇచ్చేది. ఇక్కడ మామూలు జీవితంలోంచి బయటకు పోయేటటువంటి వాడు గీత చదివితే ఆ గీతాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని నేను ఓపెన్గా చెప్తున్నాను. తప్పది, భగవద్గీత దేనికి వాడాలి? యుద్ధానికి. కానీ ఇప్పుడు గీతాన్ని పట్టుకోకండి, మీరు 20 KVS పట్టుకోండి. కావాలంటే ఒక రైడింగ్ చేసి మీకేం వచ్చుతుందో దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎంత మందిని నేను తిడుతున్నా కూడా నాకు దగ్గరగా ఉన్నా ఉండే ఏంటో 3 KVS అంటే ఇలా ఎందుకు తెలుస్తున్నావు క్రాంతి ధర్మం కదా అది. రివల్యూషన్ ఎలా ఉండాలి? ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ తప్ప దాని రివల్యూషన్ అంటావా మనం? మరి రివల్యూషన్ వాడు ఎలా ఉంటాడు కదా, మంట ఎలా ఉంటుంది వాడికి? మరి ఎవరికి మంట ఏం కనిపించింది? అసలు ఆ పుస్తకాలు ఎవడు చూడాలి? నేను రెండుసార్లు ట్రై చేశాను దాన్ని, అందరికీ పంపిద్దామని వేరేది. 2-3 డేస్ లో తీసే ప్రింట్ వచ్చేసింది. నాకు ఎక్కడ క్రాంతి కనిపించింది అంటే అసలు గురువు గారికి తెలియదేమో, దాన్ని క్రాంతి ధర్మి అనొచ్చు అనకూడదు పాప అని తెలియదేమో, లేకపోతే మనం తప్పు చేస్తున్నామేమో. మనకి క్రాంతి ఏం కనిపించట్లేదు. ఇంకా మొట్టమొదటి ఏం చెప్పాను, హరిదే మయాజన్ హర్రార్ నయీ మౌత్ లాగా జీవించాలి. ఏ రోజుకి ఆ రోజే దేవలాగా జీవిస్తున్నారా లేదా, దానికి గురువు గారి 20 KDS కి తగిన డైరీ ఇచ్చాను, మూలపడే ఇస్తున్నాయి. ఇంకా కేడీఎస్ ఏమైంది, మొత్తం కేడీఎస్ మీద ఉందా డైరీ? ఇంత కేవలం ఇంటికి పెట్టుకోలేదు, దాన్ని ఎవడు చూడు. నాకు తెలియదు ఎందుకు చేయటం లేదు, ఎందుకు దాన్ని చేయటం లేదు. అమెరికాలో ఉన్నప్పుడు ఇది తెలియచేసి పంపించండి అని చూస్తే దాన్ని ఎలా ఇవ్వాలి, ఎలా ప్రింట్ చేస్తామని ఏడుస్తున్నది తప్ప. అవి అందరికీ పంచడానికి ఏమైందిరా, ఫ్రీగా ఇచ్చుకోరా, ఆ మాత్రం ఇవ్వలే. ముందు మీరు చేయగలి డైలీ ఎవరికి కేడీఎస్ మీద ఎలా జీవించాలో ఒకరికి ఏం చేస్తున్నారో గురువు గారి గురించి మన వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి ఇప్పటి వరకు అర్థం కాలే. ఎక్కడ కనిపించలేదు నాకు ఆ మంట. రివల్యూషన్ కావాలయ్యా. క్రాంతి ధర్మి అంటే ఏం రివల్యూషన్ ఏడుస్తుందిగా? రివల్యూషన్ ఏమైనా ఆలోచిస్తుందా ఏం చేయాలో ఉన్నదంతా పడేస్తారా? నాకేం అర్థం కాదు ఏం చేయాలి, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇక శిల్పులు అవ్వాలి అంటే నెల రోజులు చెప్పింది ప్రాక్టీస్ చేసి అలా చేస్తేనే యుగ శిల్పులు అవుతారు. 9 రోజులు సంజీవని చేస్తే ఇంకా మీకు మృత్యు ఉండదు, 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 గ్యారంటీ. ఎవరు చూస్తున్నారు? అరవిందో మదర్ మీద ప్రూవ్ చేశారు, ప్రూవ్ చేశారు ఫిజికల్ గా. 67-77 అయిన వాళ్ళు 18 ఏళ్ళ వాళ్ళు ఎందుకది పబ్లిక్ రావడంలే? ఇప్పుడు నేర్చుకున్నవాడు 18 ఏళ్ళ వాడు వస్తే ఏం చేస్తారా? మళ్ళీ చాలా డౌట్ఫుల్ ఏం చేస్తారు? చేత ఓపెన్ గా చెప్పినా మీకు కనిపించదు అది. చెప్తే ఎక్కడ గురువు కావాలి, గురువు మీకు అది చెప్తే తప్ప మీకు చేయాలనిపించదు. చేస్తే 9 రోజుల సంజీవినితో మీరు ఖచ్చితంగా చచ్చిపోతున్నారు చావరు ఇంకా లేకపోతే గురువు గారు తప్పు పేరు అనుకోండి. సంజీవిని అని ఎందుకంటాడు రా ఆయన గురువు గారు, ఆయన తెలీదా ఎందుకు పేరు పెట్టాడు? గాయత్రి అంటేనే ఏంటో తెలియదు, గయాంత్రాయతీతి గాయత్రి అని ఏడుస్తూ ఎందుకు చేస్తావు నన్ను, నాకు ఎప్పటికీ అర్థం కాదు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. నోట్తో ఏమంటున్నాం మనం, కోట్లాది మంది గయాంత్రాయతి గాయత్రి, ఎలా తెచ్చిపోతున్నావు రా గాయత్రి, నాకు ఎప్పటికీ అర్థం కాదు. దాన్ని ద్విజాన్ని అంటే కాగితం ముళ్ళ వేసేసుకుని ఎండాకాలంలో దుర్గ వేసుకోవటానిక, లేకపోతే మనం కీ ఏదైనా రాసుకోవటానిక, అంతకంటే ఎక్కువ విలువ నాకు కనిపించటంలే. కానీ గురువు గారు ఏమంటున్నారు 9 డేస్, కానీ 9 డేస్లో మీకు అర్థమైపోతుంది టెక్నిక్, అందులో డౌట్ లేదు. ఇందాక కార్ డ్రైవింగ్ చెప్పినట్టే డ్రైవింగ్ మీకు 3 డేస్లో వచ్చేస్తుంది, కానీ కారు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళాలంటే సాధన తీసుకోవాలి. అది 24 గంటలు చేయాలి. 24 గంటలు అంటే దేనేమీ కాదు, రాత్రి కూడా తనిఖీ విజ్ఞానం మీ క్వశ్చన్ గురించి ఏం చేస్తున్నాను, ఏంటి ఈ జీవితం? నేను చాలా ఏడుస్తాను మనుషులను చూస్తుంటే, గాయత్రి పెట్టుకుని నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు నాకు ఎప్పటికీ అర్థం కాదు. కానీ నేను కళ్ళలో అనేక మంది చచ్చేరు బతకటం చూశాను నేను కళ్ళ. గురుదేవుడు టెక్నిక్ అందరి 4 మ్యాజిక్, ఎంతమంది రిప్రజెంట్ చేశాను, ఎంతమంది పుట్టేవాళ్ళు ఉన్నారు, ఎంతమందిని చూశాను నేను. నాకు ఎప్పుడైనా ఇస్తే శ్రీజేశ్ అయ్యి వాళ్ళ లైఫ్లో జరిగే దానికంటే చాలా ఉన్నాయి. కానీ నేను ఏం గుర్తు చెప్పుకోలేదు, ఇందులో ఏం లేదు. కావలసింది ఏంటి, మన వాళ్ళు యుగశక్తులుగా మారి సంజీవిని ఇచ్చి ప్రపంచాన్ని మార్చాలి. దానికి ఏంటో మనం చేస్తున్నాం పని. ఒక్కడు చేసేయమని చెప్పేవాడు గురువు గారు, ఇప్పుడు ఏకలా చేయలేదు. అవడు లేడని ఎందుకు ఏడుస్తావు, ఆయన ఒక్కడు మొదలెట్టాడు. ఏ జీవితమైనా అంతే, కానీ ఒకడు వెళ్తూ ఉంటే అందరూ కలుస్తారు, అందరూ కలిస్తే కాదు. ఆ స్పీడ్ కనుక మనం చేసుకోగలిగితే గయాంత్రాయితీని గాయత్రి అనే లక్ష్యం మీకుండాలి, ముందు మీకుండాలి, ఆ ధైర్యం మీకుండాలి. నాకు చావు లేదు, మేము అమరులము. ఆ మాటే ఎవడో మాట్లాడతానే గాయత్రి పరివారం చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకేంటే ఇప్పుడున్న నా బ్రెయిన్ లో దాని కండిషన్లో ఏమవుతుందో నాకు తెలియదు. నా శరీరం గురించి మాట్లాడుతున్నా, నా బ్రెయిన్ కరెక్ట్ గా ఉంది, నేను చేసే పనులు చేస్తున్నా. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వివేకానంద అరవిందుడు చెప్పింది, అరవిందుడు తర్వాత గురువు గారు చెప్పింది, చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ జన్మలోనే 9 రోజుల్లోనే మీరు అమరులు అయిపోతారు. అది సైన్స్, అందుకంటే ఎక్కువ పట్టకూడదు, పట్టుకోండి. మరి గురువులు అరవిందులు అదంతా చెప్పాక కూడా మీకు అదే అర్థమై చెయ్యకపోతే ఏంట్రా జీవితం. యుద్ధానికి మనం ప్రపంచానికి ఇవ్వాలి అని మనం వెళ్తున్నప్పుడు కనీసం మనకు తెలియదు కదా ఈ విషయం. సంజీవిని సాధన కావాలి, ఈ విషయం కావాలి. అంటే అందరూ పోయి శాంతి గుండికి పోయి చేసుకుంటామంటే టైం తీసుకోండి, లేదంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్నిక్స్ వాటిలో ఆ లెక్చర్స్ అన్ని ఇక్కడ నిల్చుకోవచ్చు కదా, సీడీలు విని అర్థం చేసుకోండి. తీరు లేకుండా ప్రాక్టీస్ చేయండి. చేత మీ ఇష్టంతో చేద్దామంటే ఏం జరగదు. మీ చేత సంజీవని 9 రోజులు ఏం చెప్పారు వాళ్ళు, అది మీ అందరూ ఒక్కొక్కరు 10 మంది 10 మంది కలిసి చేసుకోండి. వినండి అదేంటో. గురుదేవులు ఏమంటున్నారు, 9 రోజులు చాలు, మీకు డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఏ డ్రైవింగ్? అమరత్వం యొక్క. ఇంకా చాలరు మీరు. అనేక మంది దేశం నేను కథలా చూశాను, చచ్చిపోతున్నామని అనుకోలేదు. కానీ అందరినీ పుట్టించొచ్చా? చెయ్యరు. ఎందుకు రా చచ్చేవాడు కుదరటం. నా ఉద్దేశం ఏంటంటే చాలా మందికి అసలు ఉంటే చనిపోతున్న క్షణంతో ఉన్నారు తప్ప చాలా మందికి అసలు వాళ్ళ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా మళ్ళా ఎందుకు రా వాడిని పుట్టించటం. జీవించాలంటే మీ లెవెల్ ఒక లైఫ్ కాదు, యుగం మొత్తం గురించి ఆలోచించి దానికి సింపుల్గా మీరు వెళ్ళాలి. దాని గురుదేవుని ఇచ్చింది హరి మయాజన్ హర్రాజ్ నయమం నోట్లో అంటారు. అరే ఇవాళ రాత్రి చచ్చిపోతున్నవాడు గ్యారంటీగా తెలుసున్నవాడు జీవితం ఎలా ఉంటుందిరా వాడికి. నడుస్తూ కూర్చునేవాడిని వదిలి కాదు నా పనులన్నీ సెట్ చేసుకోవాలి, ఇంటిదంతా సెట్ చేసుకోవాలి అంటే ఆ రోజు వాడు ఎలా ఉంటాడు. మరి ప్రతిరోజు మీరు అలా జీవించాలి. అది చేస్తే కదా మీకు దేవత్వం వస్తుంది. ఎందుకు రా గాయత్రి మంత్రం? ఆ గాయత్రి అక్షరమే తెలియదు ఎవరికి. ఒంబోర్ భోసం కచ్చరితున్న వారేమి భగవదేవసేమి ఏంటో అర్థం ఏంటి అక్కడ. భూరు అంటే భౌతిక శరీరం అంటున్నాం. నీకు తెలుసా శరీరంలో షట్చక్రాలు ఉండవు అని? భౌతిక శరీరంలో ఏ షట్చక్రాలు ఉండవు, దాని మీద ధ్యానం పెట్టే ఇస్తూ ఉంటాను. నరశరీరంలో ఎత్తుకోవాలి. మరి అది గురువు గారు ఇచ్చిన ప్రాణమయ కోసం గురించి ఎప్పుడేం చదివాం? ఇందుకు మూడో గాయత్రి మహావిద్యాన్ని ఇక్కడ పెట్టుకుని ఆడవారు మన వాళ్ళందరూ నా వాళ్ళు కనుక నా భాష కొంచెం కోపంగా ఎందుకు చెప్తున్నా అంటే ఏంట్రా ఎన్నిసార్లు చెప్పినా నేను చేయటం లేదు అని. చేయకపోతే ఏమవుతుంది, కబుర్లు చెప్తే ఏమవుతుంది, డాక్టర్ చాలా మంచిదండి నేర్చుకోవాలండి అంటే వింటే అవుతావా? ప్రాక్టీస్ చేయాలి అది పడిపోయింది. దానికి మన డైరీ పెట్టండి, ఆ డైరీ ఒకటి చూసుకోండి దాన్ని చేసుకోకుండా ఏమి ఉండదు. స్పీడప్ లైఫ్ చేయాలి అంటే ఏ రోజు కలరోజు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోకపోతే ఇలాగే విడుస్తారు, ఏదో జీవితాలు చేస్తున్నారు. నాకు ఇప్పటికీ గురువు గారు మిమ్మల్ని ఎలా జీవించాలని అడుగుతున్నారు, ఆ యాంగిల్లో ఎవడు జీవితము లేదు. అందరినీ తెలుస్తున్నారు, చెప్తున్నారంటే గురువు గారి పేరు. గురువు గారికి నాకు చాలా సార్లు మన వాళ్ళలో ఆయన గురించి మనం అనుకుని ఏమైనా ఉండాలి వీళ్ళని. గురువు గారు లాస్ట్ డేట్ 2400 గాయత్రి సాధనలు, గాయత్రి సాధనలు కాబట్టి చాలా చాలా చోట్ల మఠాల్లాగా పెట్టారు. అది అన్ని అర్థమైంది కదా, ఏడ్చారు 3 రోజులు తిండి లేక ఎందుకురా వీళ్ళందరూ అని ఏడ్చాడు. ఏడు చచ్చే ముందు అప్పుడు మాట్లాడి ఇక్కడ మనకు అలవాటే కదా, కబీర్ దాస్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, నేను ఏడుస్తూనే ఉన్నాం, మళ్ళీ ఎందుకు ఏడుస్తాం, మళ్ళా చేద్దాం. ఆ ఏడుపుతో ఉన్నటువంటి మనస్లాగా అవ్వకూడదు. మీరు నేను మీరు అర్థం చేసుకోండి, మీకు అది ఇష్టం అవుతే మీరు ఇంట్లో కూర్చొని పని చేస్తే తప్పని. రివల్యూషన్ చేస్తే వాడు అందరికోసం అంటాడా, వాడు మొదలెట్టేస్తాడా? లేవండి, తీసుకెళ్ళండి. ఈ విషయం మీ మనసులో ఉంచుకోండి, అర్థమైన వాళ్ళు మీరు నడుచుకుంటే చెప్తాం. నా తీరు ఎవరికి కావాలి అవుతుంది చెప్తే గాబర పడతాడు కూడా, ఇది వాళ్ళకి కాదు ఇది మీకు. మరి అవతల వాళ్ళకి ఏం చేయాలి? కరుణకుంది ముందే ఉన్నారు, ఆయన గాయత్రి మంత్రం అందజేశారు, చాలా మంచిది, మీరు చేసుకోండి చెప్పండి. సాధనలో వాటిలో మీరు చాలా సీరియస్ గా జీవించండి. జై గురు. ఇక్కడ మీరు అమరత్వానికి వెళ్ళాలి అనుకుంటే ముందు మీ కర్మలు కొన్ని అడ్డంకులు తీయాలి. అర్థమైందా నేను చెప్పింది? ఈ కర్మని తీసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనం అనేక జన్మల్లో చేసిన సంస్కారాలన్నీ గుర్తుంది కదా, ఇప్పుడున్నాం డౌట్. అంతిమ పనులు ఇవాళే చేశారా లేకపోతే ఇదివరకు జన్మలో అన్ని చేశారా? కానీ ఇప్పుడు సినిమాని ఉపయోగించి ముఖ్యంగా విశ్వనాథ్ గారు దాన్ని మీరు కరెక్ట్ గా ఇన్చేజ్ చేసుకుంటే మీ కర్మలు పోతాయి. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకేంటి ఇప్పుడు నాకు బ్రెయిన్ అది లేదు కనుక సినిమా చూపించి ఇదిగా చూసుకోండి అని చెప్తున్నాను. అదొకటి మీరు నేర్చుకోండి, ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలో ఏం చెయ్యాలి, ఆయన ఏం చెప్పాలి అనే ప్రశ్న వస్తుంది. ఆయన డైరెక్టర్ అయ్యారు, వాడికి ఏం చెప్తాను రా, వాడి భాష చెప్పాలి. వాడి భాషలో జరిగిన అనేక సినిమాలు మీరు చోట పెట్టి మీ కర్మని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అని నేను చూపించి పెట్టాను. నేను మరి దాన్ని ఎప్పుడైనా చూడగలిగితే చూసుకోండి. ఇంకేంటే అలాంటి వాళ్ళు వాళ్ళ భాష చెప్పగలరు కానీ ఆయన చాలా గొప్పగా చెప్పాడు. నాకు ఇప్పటికీ పెద్ద గురిపోయాయి, ఏ పెద్ద దుర్వాసుడు లేని ఋషి, నాకు అంత విధి శక్తి లేదు. కానీ సినిమాల్లో అవి నేను ఇప్పుడు చూపిస్తున్నాను, సాయంత్రం కూడా జనరల్ చెల్లవలేదు. ఇప్పుడు ఇంత విచరిస్తే మీకు అర్థమైంది కదా, మీకేదో అర్థమైంది కానీ బయట వారికి ఒక నిమిషం అర్థం కాదు. కానీ కర్మ కరెక్ట్ చేయాలి అంటే ఒక్కొక్క గురుదేవునిచ్చినటువంటి వారు ఒక బీట్ చూపిస్తున్నాను, అది చూసి మీరు అర్థం చేసుకుంటే ఆ కర్మ మీకు తీయలేగుతుంది. కానీ ఇప్పుడు మీరు చూడు కానీ దాని ప్రకారం మార్చుకుంటారు, అది ఒకటి చాలా గొప్పది. అంటే ఇలాంటి యోగుంది, నేను మహాయోగుని అంటాను. కానీ ఆ మహాయోగునికి వాళ్ళ భాషకు తగినది చెప్పాలి వాడికి. టీవీలో అది చెప్తే ఏమీ అర్థం కాదు వాడికి, నేను ఎందుకు ముసలాను అంటాడు. కానీ వాడి భాష అర్థమైపోతే డ్యాన్స్ చేస్తాడు. అంతేత ఆయన సినిమాలన్నీ నేను సెట్ చేసి కర్మతో ఎలా నింకపోతో మీరు చూసుకుంటే ఆ రోజు ఆ సీన్ చూసినప్పుడు మీ కర్మ పోతుంది. ఇన్వాలంటరీ కదా, ఎన్నో రోజులు చేసే కర్మ ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకుంటున్నారా లేదా, ఎలా తీసుకుంటున్నారు అభిమానిస్తారు అంతే కదా. అంతేత అదొక కార్మిక టెక్నిక్ ఒకటి తయారు చేయడానికి ట్రై చేశాను నేను. ఎవరన్నా చూసేది మన వాళ్ళ కర్మ అంటే తెలుస్తుంది. అప్పుడు విశ్వనాథ్ లాంటి వాళ్ళు మహాయోగులు అనే అర్థం, మామూలు వ్యక్తులు కాదు. కానీ యోగులు యోగుల్లాగే ఉంటారు, వాళ్ళ సాధన చెప్పి వాళ్ళ టెక్నిక్ అర్థమవుతుంది తప్ప నువ్వు వాళ్ళకి లెక్చర్ ఇచ్చి కూడా ఏదో చూస్తే అంత టైం లేదు వాళ్ళకి చూడటానికి. కానీ వాళ్ళకి ఆ పెట్టి చూపించి ఇందిరా గురువు గారు అడుగుతున్నారు, ఇన్నాళ్ళు మేము ఈ సినిమాల్లో ఈ పాటలతో చేశారు. నిరుశిక్తులు సంజీవిని ఉంది గీత్ గీతం కాదా, అది వాడికి అర్థమవుతే బుర్రకెక్కుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి దానికి ఆ టైం టైం చేయాలి, మాట్లాడాలి, చూడాలి, కష్టపడాలి. మరి మీరు ఎంత కష్టపడతారు, ఎంతమంది గురువు గారు చేస్తారు అని చెప్తున్నాను. నేను మాత్రము నా పని నేను పడిపోయేన్నా చేసుకుంటున్నాను. అది ఎందుకు చెప్తున్నానంటే గొప్పని కాదు, నేను పడిపోతున్న వాడు ఈ మాత్రం చేయగలిగితే మీరు ఎంత చేయగలరు, మీకు నాకు పొడి మీరా నేనా.